విముక్తి హరిస్మరణ వల్ల వస్తుంది. సత్యలోకానందాన్ని, సౌభాగ్యాన్ని ఒక్క హరినామకీర్తనమే ఇస్తుంది. వైకుంఠం మొదలుకొని బ్రహ్మలోకం వంటి లోకాలన్నిటికీ నారదుడు తేలిగ్గా వెళ్ళొస్తున్నాడా? ఎలా వెళ్ళగలుగుతున్నాడు? ఎప్పుడు పడితే అప్పుడు ఏ లోకానికైనా అతిశ్వచ్ఛగా ఎలా వెళ్ళుతున్నాడు అంటే ఇంత పూర్వం ఆయన చేసిన నారాయణ స్మరణే. కాబట్టి నారాయణ స్మరణ సమస్త లోకములలోకి పంపిస్తుంది. అన్ని లోకాలలో మనం ఆనందంగా తిరగగలుగుతాం, స్వేచ్ఛా సంచారం చేయగలుగుతాం. ఆ స్వేచ్ఛా సంచారాన్ని ప్రసాదించే దివ్యశక్తి హరినామ కీర్తనకున్నది. శాశ్వత వైకుంఠాన్ని, మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి హరిస్మరణ ఒక్కటే మూలం. ఎన్నో జన్మలలో ఎన్నాళ్ళో సంపాదించవలసినటువంటి పుణ్యం ఒక్కరోజులో ఇస్తుందిట. అంటే వేల సంవత్సరాలు మనం తపస్సులు చేసినా, పురాణాలు విన్నా పొందలేనటువంటి ఫలితం ఒక్కసారి హరికథ వింటే, ఒక్కసారి హరిస్మరణ చేస్తే మనకు వచ్చేస్తుంది. బహుకాలము తపస్సు చేయక్కర్లేదట. అంత తపస్సు కంటే కేవలం ఈ హరికథ గొప్పది. అటువంటి హరినామకీర్తనం మనిషి నిరంతరం విడిచిపెట్టకుండా ఉండాలి. హరినామకీర్తనం పుణ్యమునకు మూలం. మనకి కష్టం లేకుండా నిరంతరం వేళకింత ఇస్తుంది, అపాయము లేకుండా పోషిస్తుంది, కోరిన కోరికలు తీరుస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది, వేద సారాన్ని ప్రసాదిస్తుంది. వేదములో చదువుకోవడం వల్ల, వేదములన్నీ నిరంతరం బట్టి వేయడం వల్ల వచ్చే జ్ఞానము అందులో ఉన్న సారాన్ని అందిస్తుంది, అమృతాన్ని ప్రసాదిస్తుంది, కష్టాలలో శుభాలనిస్తుంది. ఇన్ని ఇచ్చే హరినామకీర్తనములను ఇంతకాలం విడిచిపెట్టాను, అయినా దైవానుగ్రహం వల్ల ప్రాణాపాయ స్థితిలో హరినామకీర్తనం చేశాను. ఎంత అదృష్టం అనుకున్నాడు ఆయన. బిడ్డ పేరు పెట్టి పిలుచుట, బిడ్డ పేరు పెట్టి పిల్లుచుట, విశ్రామ కేళినైన మిగుల కేలినైనా, పద్యగీద్య గీత పద్య గద్య గీత భావార్థములనైనా, కమలనయను తలుప కలుషహరము. నా బిడ్డ పేరు పెట్టి పిలిస్తే కూడా నాకు శుభమే కలిగింది. అంటే బిడ్డ పెట్టి, బిడ్డని ఆ నారాయణాన్ని పేరు పెట్టుకోవడం వల్ల ఆ వంకతో పిలిచినా, విశ్రామకేళినైనా అంటే విశ్రాంతి తీసుకుంటూ హాయిగా పడుకున్నాను, నారాయణ ఎంత బాగుంది అని నిద్రపోతూ ఏదో హాస్యానికి పిలిచినా అది కూడా ఫలితమిస్తుందిట. వేళాకోళానికో ఆటల్లో ఉన్నప్పుడో ఏదో వంకతోటో మత్తెక్కినప్పుడో పద్యం పాడుతూనో గద్యం పాడుతూనో ఎలా అయినా సరే హరి హరి అంటే చాలట. ఆ కమలనయనుని యొక్క నామస్మరణ చేస్తే కలుషములు తొలగి మనిషి సకల పుణ్యాలు పొందుతాడు అనుకుని వెంటనే పాశముల నుంచి విముక్తి పొందాడు గనక భయం విడిచిపెట్టాడు. వారికి నమస్కరించాడు. పదే పదే హరిదాసుల్ని తలుచుకున్నాడు. ఎంత తలుచుకున్నా వాళ్ళు మాత్రం కనబడకుండా పోయారట. అప్పుడు వీడికి సంపూర్ణ జ్ఞానం లభించింది. ఇప్పుడు వైరాగ్యం వచ్చింది. ఈ వేశ్య మీద విరక్తి కలిగింది. సంతాన వ్యామోహం తొలగింది. పాత రోజులు గుర్తుకొచ్చాయి. పాపం అన్నీ అయ్యాక అప్పుడు గుర్తుకొస్తాయట. క్షవరం అయితే అప్పుడు వివరం తెలుస్తుంది అన్నారు. అందుకని ఏడుస్తూ, అయ్యో పాపం ఎటువంటి భార్యని, ఒక పతివ్రతను విడిచిపెట్టేశాని. చిక్కన్ని చక్కన్ని చన్నుల మొక్కువ ఇల్లాలి విడిచి, మాయలుగల ఈ వెక్కసపు మద్యపానపు డొక్క పసం తగిలి దుర్విటుడనై చెడి తిన్. బంగారం లాంటి పరమ సౌందర్యవతి అయిన, పవిత్రమైన వేద మర్యాదలు ఎరిగిన, చదువుకున్న పుణ్యాత్మురాలిని ఇల్లాలిని విడిచిపెట్టాను. ఆవిడ ఉసురు పోసుకున్నాను. ఈ మాయలాడి తాగు తందనాలాడంటే, మాంసం తినమంటే దీని వెంటబడ్డాను. అందుకే అన్నాడు, నీచమైన మద్యపానం చేసే డొక్క పొట్ట కలిగిన దాని వెంటబడ్డా. ఈ దరిద్రపు పొట్ట ఏమున్నది చూస్తూ ఉండగానే నశించిపోయే, జీర్ణమైపోయే, శిథిలమైపోయే నీచ వ్యామోహంలో పడిపోయాను. దానికోసం ఒకటా రెండా హాహా, నా పాత పాపాలు తలుచుకుంటే నా శరీరం మీద నాకే అసహ్యం కలుగుతున్నది, నా శరీర వ్యామోహం అంతా నశించిపోతున్నది. ఒకటా రెండా, సముద్రంలో కెరటాలైనా లెక్కెట్టచ్చు, నా పాపాలకు లెక్కలేదు. అన్ని పాపాలు నారాయణ స్మరణతో తొలగించి నాకు మళ్ళీ ప్రాణదానం చేసిన పుణ్యాత్ములు కనపడకుండా పోయారు. కృతజ్ఞత చెబుదామంటే లేరు. నన్ను రక్షించిన పుణ్యమూర్తులు కనన్నాళీక పత్రాక్షులు అంజన శంఖాసులు శంఖ చక్రగద ధారులు శంఖ చక్రధరులు ఆజానూరు బాహుల్ స్మితాననులు ఆలంబిత కర్ణ వేష్టన సువర్ణ ఛాయ దివ్యాంబరు ఘనకారుణ్య రసైక పూర్ణులు సమగ్ర స్ఫూర్తి ఎందేగిరో నన్ను రక్షించిన పుణ్యాత్ములు నలుగురు, ఆ నలుగురు కూడా అచ్చం విష్ణుమూర్తిలా నల్లగా ఉన్నారు. నీలమేఘఛాయ శరీరులు, తళతళ మెరిసిపోతున్న తామరపు బురేకులు వంటి కళ్ళు కలిగిన వారు సమానంగా ఉన్నారు. శంఖం చక్రం కూపులు నన్ను రక్షించి మాయమైపోయారు. ఈ దురదృష్ట జీవికి కృతజ్ఞత కూడా చెప్పుకునే అవకాశం లేకుండా చేశారు. వాళ్లే కనబడితే వాళ్ల పాదాల మీద తలపెట్టి నా పాపాలు తొలగించుకుని ఆ కాళ్ళు గట్టిగా పట్టుకుని హరిస్మరణ 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 అంటూ మొమ్మారు వారిని పట్టుకుని హరి యొక్క మంత్రం పొంది తరించకపోతానా? సరే, అదృష్టం ఇంతవరకే ఉన్నది, కనీసం ఈ మాత్రమే నా కనబడ్డారు, ఇక నా కర్తవ్యం ఏమిటి? ఈ వ్యామోహాన్ని విడిచిపెడతాను. ఈ సంసారం మాయ, ఇందులో ఎంతకాలమున్నా తృప్తి తీరదు, ఎన్నాళ్ళు బ్రతికినా ఏమీ సామ్రాజ్యం లేదు, ఈ మూన్నాళ్ల ముచ్చటికి మురిసిపోతున్నాను, మిథ్యామయమైన మాయా జగత్తు ఇది అనుకున్నాడు. ఇప్పటికి వాడికి మిథ్యామయం అని తెలిసిందిట. ఇన్నాళ్ళకి ప్రాణం పోవడం వల్ల, ఆ ప్రాణం పోతున్నప్పుడు యమకింకరుల్ని చూడడం వల్ల, అదృష్టవశాత్తు మహానుభావులైన విష్ణు కింకరుల దర్శనం అవ్వడం వల్ల ఇప్పుడు ఈ జగత్తు మిథ్యామయము, ఇది మాయామయము, ఇందులోంచి బయటపడాలి, సత్యానందం పొందాలి అనుకున్నాడు ఆయన. మిథ్యామయమౌ మాయా జగమిది మది విడువు మురాజీవా, మది విడువు మురాజీవా, నిత్య సత్యమౌ పరంజ్యోతి గని దరిజేరు మురాజీవా, కనలేవా జీవా ముక్తి మార్గమును కనలేవా జీవా, ఈ మోక్షమనే మార్గాన్ని పొందుజేవా. ఎంతవరకు మిథ్యామయమైన మాయా జగత్తులో పడి సుఖలాలసుండై భ్రష్టుండైపోయాను, ఈ మాయ విడిచిపెట్టాలి, నిత్య సత్యమైన పరంజ్యోతి స్వరూపుణ్ణి పొందాలనుకుని ఆ క్షణమే ఆ భగవంతుని అనుగ్రహం వల్ల తిరిగి ప్రాణం వచ్చాక ఆరోగ్యం చేకూరడం వల్ల, ఈ ఆరోగ్యంతో చక చక ఎవరి సహకారం లేకుండా ఇల్లు విడిచిపెట్టి, పెళ్ళాన్ని విడిచిపెట్టి, దౌర్భాగ్య పెళ్ళాన్ని విడిచిపెట్టి, పాత రోజులు తలుచుకుని, చచ్చిపోయిన తల్లిదండ్రులకి పశ్చాత్తాపంతో పదే పదే నమస్కరించుకుని, విరక్తితో పిచ్చెక్కిపోయిన భార్యని తన వెంట పెట్టుకుని, ఆమెతో కలిసి బదరికా వనానికి వెళ్ళి అక్కడ భక్తితో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం మహానుభావులైన విష్ణుదూతల ద్వారా హృదయంలో గోచరించటం వల్ల దాన్ని పదే పదే చేశాడు. ఆయన అదృష్టం ఏమిటంటే, బదరీ వెడుతున్నప్పుడు అక్కడ కొంతమంది ఋషులు కనబడ్డారు. నువ్వు తరించడానికి గంగాద్వారమే సరైంది అన్నారట, అంటే హరిద్వారానికి పోవన్నారట. వెంటనే వాళ్లతో కలిసి, ఆ వ్యక్తులు కూడా ఎటువంటి వాళ్ళు, నిరంతరం హరికథలు చెప్పే మహానుభావులైన ఋషులు, సనక సనందనాథులు పైగా, అందుకని వాళ్ళని చూడగానే ఆనందం కలిగి వాళ్లతో కలిసి హరిద్వార్ వచ్చేశాడు. దానికి గంగాద్వారమని, శ్రీ మహావిష్ణు మొట్టమొదటి భూమికి అక్కడే అడుగు పెట్టడం వల్ల హరిద్వారమని పేరు. అక్కడే గంగాతీరంలో భక్తితో గంగలో స్నానం చేయటం, రోజు ఆ మహానుభావులు చెప్పే కథలు వినేవాడు. నారాయణ స్మరణ మాత్రం తింటున్నా తిరుగుతున్నా విడిచిపెట్టేవాడు కాదు. హరిభక్తులతో మాట్లాడేవాడు. హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మోటల్, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్యధనముల మోటల్, వర ముక్తికాంత తోటలు అరిషడ్వర్గం బుచరని అరుదగు కోటల్. ఎంత అద్భుతమైన పద్యం అండి ఇది. హరిభక్తులతో మాట్లాడటం ఎంత లాభమో తెలుసా? విష్ణు భక్తులతో మాట్లాడే మాటలున్నాయే, ఈ మాటలు ఈ భూలోకంలో ఎప్పటికీ నాశనం కాని పాడైపోని నష్టము లేని పుణ్యమనే డబ్బు మూట. డబ్బు మూట మన దగ్గర ఉన్నా ఎక్కువ కాలం ఉంటుందో లేదో నమ్మకం లేదు, ఆ డబ్బు ఎప్పుడూ ఖర్చు అయిపోయేది, డబ్బు మోటి వాళ్ళు ఉంటే రేపు చెడిపోతుంది, అన్నం మోటి వాళ్ళు ఉంటే రేపు పొద్దున పాడైపోతుంది, ఏ మూటైనా రేపో మాపో రోడ్డు మీద పడిపోవలసిందే. కానీ పాడుకాని మూట పుణ్యం అనే ధనం మూట. శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులతో మాట్లాడితే అది ఎప్పటికీ పాడుకాని నాశనం కాని పుణ్యధనం మూట. ఇంకా తోటలు కూడా అట, ఆ మాటలు ఏం తోటలు, మోక్షకాంతలు తిరిగే తోటలు, ముక్తికాంత తిరిగే తోటలట. ఇక కోటట, శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులతో మాట్లాడే మాటలు కోటలు. ఏం కోటలు, ఆ కోటలోకి శత్రువులు అడుగు పెట్టలేరు, శత్రువులు అడుగు పెట్టరు కోట. ఏ శత్రువులు, కామక్రోధ లోపమోహ మదమాత్సర్యములనే ఆరుగురు శత్రువులు అడుగు పెట్టలేని పవిత్రమైన కోట, అరుదైన కోటలు. ఈ కోటలు కావాలంటే హరిభక్తులతో మాట్లాడాలి. అందుకే మీలాంటి వాళ్ళు పవిత్రంగా కూర్చుని హరిస్మరణ చేసుకోవాలి కాసేపు సత్సంగం. అంతేగాని కుర్చీలో కూర్చుని ప్రార్థన మొదలెట్టేలోపు ఈ చీరంత కొన్నావు, సాయంత్రం ఎక్కడికి వెళ్ళావు, ఈ సోది వల్ల ఉపయోగం లేదు, ఈ సోది సూదిలోకి లేకుండా తీసి పట్టుకుపోతారు. అందుకని హరిభక్తులు హరికథలకి సంబంధించిన మాటలే మాట్లాడాలి. నిన్న అద్భుతంగా చెప్పారండి అజామిళోపాఖ్యానం అని రేపు వచ్చినప్పుడు కాలక్షేపం కోసం మాట్లాడాలట. అంతేగాని మిగతా మాటలు మాట్లాడకూడదు. ఆ మాటలు ఇన్ని రకాల పవిత్రత్వాన్ని మనకిస్తాయి. అలా వాళ్లతో మాట్లాడి కథలు విన్నాడు, సరిగ్గా 10 ఏళ్ళు బతికాడు. అంటే 88 ఏట వాడికి మళ్ళీ ప్రాణం వస్తే 98 ఏళ్ల వరకు గంగా తీరంలో హరిద్వారంలో నిత్య గంగాస్నానం, తీర్థం తాగడం, హరికథలు వినడం, నారాయణ స్మరణ చేయటం పరమ నిష్ఠతో చేశాడు. సరిగ్గా 10 ఏళ్ళు అయ్యింది. ఒకరోజున తెల్లవారుజామున దివ్య విమానం బుచ్చుకుని అక్కడికి అడుగుపెట్టారు మళ్ళీ ఆ నలుగురు. ఇదివరకు మాట్లాడటం కుదరలేదుగా, అందుకే కనపడగాని కాళ్ళు గట్టిగా పట్టుకుని, మహానుభావులారా ఇంత పూర్వం నాకు 10 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చిన మహాత్ములు మీరేనా అంటే వాళ్ళు చిరునవ్వు నవ్వి, అవును ఇతడి పేరు నందుడు, నేను సునందుణ్ణి, ఈయన పుణ్యశీలుడు, ఈయన సుశీలుడు, మేము నలుగురం హరికథలు నిత్యం వినేవాళ్ళు, 40 రోజుల పాటు భాగవతం వింటారే పద్మాకరి గారి ద్వారా, అలాంటి వాళ్ళ కోసం మేము విమానాల్లో వస్తాం, యమకింకరుల్ని ఎక్కడికి వెళ్ళనివ్వం, నారాయణ నారాయణ అని నిరంతరం తలుచుకునే వాళ్ళ కోసం మేము వస్తాం. ఇక ఇప్పుడు నీ పాపాలన్నీ పోయాయి, నీ పిచ్చెక్కిన భార్యకు కూడా పవిత్రత్వం ఇస్తున్నాం, ఆమెతో కలిసి దివ్య విమానం ఎక్కి వైకుంఠానికి వచ్చాయి. వైకుంఠంలో చాలా కాలం ఉండి ఆ తర్వాత మళ్ళీ భూలోకంలో ఒక మహారాజ జన్మ ఎత్తి ఆ జన్మలో హరిని సాలగ్రామ రూపంలో పూజించి ఆ తర్వాత కాశీలో మరణించి శాశ్వతంగా వైకుంఠాన్ని పొందదవగాక అని అజామీళుణ్ణి పట్టుకుపోయారు. అజామీళుడి వంటి ఒక భయంకర పాపాత్ముడు నారాయణ స్మరణతో 10 ఏళ్ళు ఆయువు పొంది సరిగ్గా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ హరిస్మరణ చేసుకుంటూ శాశ్వత వైకుంఠం పొందాడు. ఇప్పుడు మీకు అర్థమయ్యింది కదా నాయన పరీక్షి నరేంద్ర, హరినామస్మరణ కంటే మానవుల పాపములు తొలగించడానికి తక్కిన ప్రాయశ్చిత్తములేవి గొప్పవి కావు. అసలు ప్రాయశ్చిత్తం అంటే హరిస్మరణే, హరిస్మరణ కంటే గొప్ప ప్రాయశ్చిత్తం జీవులకి లేదు. ఎన్ని దోషములు చేసినా అతిభక్తితో హరిని నారాయణ నారాయణ వాసుదేవ పరంధామ పురుషోత్తమ అని తలుచుకుంటే ఈ సకల పాపములు టపాటపా తొలగిపోతాయి. అందుకని ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఈ క్యూల్లోకి వెళ్ళేటప్పుడు కబుర్లు చెప్పుకోకుండా, గురుగారండి 2 ఏళ్ళు ఎంత అండి అని పెద్ద ప్రశ్నలు వేయకుండా హాయిగా గోవింద 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 అనుకుంటే ఈ పాపాలన్నీ పోయిందా 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 అని వెళ్ళిపోతాయి. గోవిందా లేక గోయిందా అన్నా కనీసం పర్వాలేదు, కొంతైనా పుణ్యం వస్తుంది. ఈలోపు ఏం జరిగింది, పరీక్షిత్ ఇంత కథ విని ఏమండి నాకు ఇంకా అనుమానం అండి, ఈ యమకింకరులు ఏడ్చుకుంటూ పోయారు కదా వాళ్ళ తర్వాత ఏం చేశారు, వాళ్ళ రాజుగారి దగ్గరికి వెళ్ళారా అని ఆయనకు ఒక కుతూహలం కలిగింది. అంటే మీ మనసులో ఉన్న మాట ఆయన అడిగాడు. తర్వాత కాదు చెబుతున్నా విను, ఈ యమకింకరులు ముగ్గురును నిరాశగా నీరసంగా లాటరీలో కోట్లు వస్తాయని లాటరీ టిక్కెట్ కొన్నవాడికి ఏమీ రాకపోతే ఏమైపోతారో అలా నిధిని కోల్పోయినట్టుగా వెళ్ళారు. వెళ్ళి యమధర్మరాజు మాకు అవమానం జరిగింది, అసలు ఇంతకాలం మీరే ప్రభు అనుకుని మీ దగ్గర పనిచేస్తున్నాం, మీరు సుప్రీం కాదా అని అడిగారట. చెండ కర్ర తన్నయ్యా వరులకు దండధరత్వంబు కలదే, తన జగమున్న ఉద్దండధర వృత్తి నొత్తిలి దండింతువు నిన్ను దండధరుడ నీ పొగడన్. ఓ సూర్యపుత్ర, అంతటి చండమైన కిరణములు కరిగినటువంటి భానుడి యొక్క కొడుకువు నువ్వు, నిన్ను మేమంతా ఇంతకాలం మేమంతా ఏమనుకుంటున్నావు, నువ్వే దండధరుడివని, నీ చేతిలో లోకాలన్నీ ఉంటాయని, నువ్వే పాపాత్ముల్ని శిక్షిస్తావని, సన్మార్గుల్ని రక్షిస్తావని, నీ శాసనమును ఎవరూ నిరాకరించరని, నీ శాసనానికి ఎట్టి పరిస్థితుల్లో ఎదురు లేదని, బ్రహ్మ నుదుట ఆయువు రాయి కానీ ఆయువు తీరగానే వాడిని పట్టి తీసుకొచ్చే బాధ్యత నీదని అనుకున్నాం. నీకు కూడా దండధరుడని పేరు, ప్రజలు నిన్ను తెగపొగుడుతారు. ఇది నిజమేనా? నీకు కూడా వేరే ఎవరైనా రాజున్నాడా? మేమివాళ నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకున్న చర్యను చూచి తెల్లబోయాం. నీవు చెప్పినట్టే అజామీయుడి ప్రాణం తీయడానికి భూలోకానికి పోయాం, కన్యాకుబ్జం వెళ్ళాం. తీరావాడి ప్రాణం తీయబోతూ ఉంటే ఎవరో నలుగురు మహానుభావులు వచ్చారు, మాతో యుద్ధం చేశారు, తాళ్లు కత్తిరించి పాశాలు యమపాశాలు కత్తిరించి వాడికి ఆయువిచ్చారు. ఇలా అయితే ఇంక నీ శాసనం ఏమైపోతుంది? మేము కూడా మా ఉద్యోగాలు చేయలేము, రిజిగ్నేషన్ ఇచ్చేస్తాం. అంతేకాని మా శాసనం మీ శాసనం చెల్లకపోతే ఉద్యోగం ఎలా చేస్తామనగానే ఈయన తెల్లబోయి, ఒరే మీకు ఎంతసేపు డ్యూటీ అప్పగించాను కానీ ఆ డ్యూటీలో కూడా టూటీ ఫ్రూటీలు ఉంటాయని చెప్పలేకపోయాను. అంటే కొన్ని చోట్ల మన శాసనము చెల్లదు అనే విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెబుతున్నా వినండి. అబ్బా, చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు. అవతల వ్యక్తులతో మాట్లాడి మీరు వాదించిన వ్యక్తులు ఎవరో తెలుసా? సకల లోక శాసకుడైన శ్రీమన్నారాయణుని దూతలు వాళ్ళు. మీకు నాకు ఈ లోకాలకి బ్రహ్మాది దేవతలకి అందరికీ చరాచర జగత్తంతటికీ పాలకుడు శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు పరంధాముడు. ఆయన లీలతో లోకాలు సృష్టించి ఆ లోకంలో ఒక లోకమైన యమలోకం నాకిచ్చి నన్ను దీనికి అధిపతిని చేసి శివుడితో కలిసి మమ్మల్ని శాసనం చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో శాసనం అంటే శివకేశవులది. ఒకప్పుడు ఇలాగే తెలియక మార్కండేయుడి తోలికి వెళ్ళాను. లెఫ్ట్ లెగ్తో తన్నాడు ఆయన, ఎడంకాలతో తన్నితే అంత దూరం పడ్డాను. ఆ దెబ్బతో భక్తులంతా చంద్రశేఖరం ఆశ్రయేమమ కింకరిష్యతి వై యమహ అంటున్నారు. యముడు మమ్మల్ని ఏం చేస్తాడు, చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తే అని. అప్పటి నుంచి నేను నా భటులకి కొన్ని చెబుదాం అనుకున్నాను, అవి మర్చిపోయాను, ఇప్పుడు చెబుతున్నాను వినండి. ఎవరైనా శివ కేశవ పరమేశ్వర శ్రీమన్నారాయణ చంద్రశేఖర పద్మాక్ష అంటూ ఇటు శివుణ్ణి అటు విష్ణువుని కలిపి కీర్తిస్తే అటువంటి వారి జోలికి మీరు వెళ్ళకండి. ఆ నామస్మరణ చెయ్యని వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి. హరికథలు వినేవాళ్ళు, పురాణాలు వినేవారు వీరిని నా సన్నిధానానికి తీసుకురాకండి. ఈ ఆడిటోరియంలో ఉన్న వాళ్ళు ఎవరిని నా లోకానికి తీసుకురాకండి. ఆడిటోరియానికి రాకుండా ఇంట్లో కూర్చుంటారు కదా, వాళ్ళని మాత్రం నా దగ్గరికి తీసుకురండి. చితక్కొట్టండి, మొత్తండి, పర్వాలేదు, కానీ ఇందులో ఉన్న వాళ్ళని మాత్రం తీసుకురాకండి. అయ్యయ్యో, మీకు ఆ విషయం చెప్పలేకపోయాను. హరిభక్తులను ఎప్పుడు ఇక్కడికి తీసుకురాకూడదు. గోవిందాన్ని కీర్తించేవాళ్ళు, గోవిందుని కథలు వినేవాళ్ళు, గోవిందుడి పేరు మీద దానం చేసేవాళ్ళు, నిద్రట్లో కూడా గోవిందుణ్ణి తలుచుకునేవాళ్ళు, శివుణ్ణి భక్తితో పూజించేవాళ్ళు, సత్కర్మాచరణ చేసేవారు, ఇటువంటి వారిని ఎప్పుడు నా దగ్గరికి తీసుకురాకండి. ఎంతయును తథ్యమని మదినెంతయు తెలియంగలేరు హీనాత్ములు. శివస్మరణ హరిస్మరణ చేస్తే వారికి పాపాలు పోతాయని తెలియక అజ్ఞానంతో కొంతమంది నారాయణ అంటే పాపాలు పోతాయా అని సులభముగా వచ్చే ఈ ఉపాయాన్ని విడిచిపెట్టి మూర్ఖులైపోతారు. అందుకే వాళ్ళని హీనాత్తులు అన్నాడు యముడు. ఎంతయును తథ్యమని అంటే నారాయణ స్మరణ చేసినంత మాత్రం చేతనే పాపములు పోయి మోక్షం వస్తుందనే విషయం సత్యమని తెలియక ఎంతయు తెలియంగలేరు హీనాత్ములు. హీనాత్ములు ఇది గ్రహించరు. దుర్దాంతతర ఘటిత మాయాక్రాంతాత్యంత ప్రకాశ గౌరవ జడులై. భయంకరమైన మాయ వాళ్ళని పట్టుకోగా మాయ పట్టుకుంటే ఏమవుతుంది, దానివల్ల హరిస్మరణ మానేస్తారు. ఏవో చేద్దాంలే, శ్వాస మీద ధ్యాసేసాలే అని వాళ్ళని వాళ్లే మోసం చేసుకుంటారు. ఇవన్నీ తాత్కాలికంగా ఉపయోగపడేవే కానీ యోగాదులన్నీ కూడా మానవుడికి ఒక్క హరిస్మరణే చిట్ట చివరికి మిగులుతుంది. అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, శంకరాచార్యుల వారు ఆది శంకరాచార్యుల వారు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని సుస్పష్టంగా ఒకటికి రెండు సార్లు గోవిందాన్ని భజంతరా, అదే నిన్ను రక్షిస్తుంది. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్కరణే. డుకృణ్కరణే అనే వ్యాకరణం లాంటివి నీకు పోయే కాలం వచ్చినప్పుడు యమకింకరుడు నీ ప్రాణం తీసేటప్పుడు రక్షించవు, అప్పుడు గోవిందనామస్మరణే రక్షిస్తుందని అంతటి జగద్గురువులు ఆది శంకరాచార్యులు వారు అందుకు చెప్పారు. అది ఒక్కటే మనల్ని రక్షించేది. మాయలో పడిన వాడు అది విడిచిపెట్టి తక్కిన వాటిని పట్టుకుంటాడు. యముడు వెంటనే చెప్పాడు ఇక్కడ, హరిస్మరణ పరాంగ్ముఖులు అనగా హరిస్మరణ చెయ్యని వారిని, వ్యతిరేకంగా మాట్లాడే వారిని నా దగ్గరకి తండి. హరిభక్తుల్ని మాత్రం పొరపాటును కూడా తేవద్దు. అసలు ఎంత గొప్ప మాట అన్నాడండి, హరిభక్తులట. హరిభక్తులే కాదు, హరిభక్తుల మిత్రుల్ని కూడా తేవద్దు అంటున్నాడు ఆయన. ఇప్పుడు మీరంతా హరి మీద భక్తితో పురాణం విన్నారా, మీ స్నేహితుల్ని కూడా తేవద్దంటున్నాడు మీతో తిరగడం వల్ల. ఎక్కువసేపు మీతో తిరిగితేనే మిత్రులు మళ్ళీ ఏడాదికి ఒకసారి వచ్చి హాయ్ అని పలకరిస్తే సెల్ ఫోన్లో వాళ్ళు మిత్రులు గారు సుమా. ఇప్పుడు ఈ కుర్రాడు రోజు పురాణం వింటూ ఉంటే వీడితో కలిసి కలిసి ఆడుకునేవాళ్ళు ఏకాంత మిత్రులు. అటువంటి వాళ్ళకు కూడా ఈ పుణ్యం వచ్చి వాళ్ళని కూడా యమలోకానికి తేవద్దన్నాడు ఆయన. పద్మనయ్యను మీది భక్తి యోగం వెల్ల ముక్తి యోగమనుచు మొదలు రుంగు వారి 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 జేరిన వారి త్రోవ పోవలదు దూతలారా. పద్మనయనుడు శ్రీమన్నారాయణుడి మీద భక్తి పెట్టుకుని ఈ శ్రీ మహావిష్ణువు మీద భక్తియే ముక్తి, ఆయనని భక్తితో కొలిస్తే మోక్షం వస్తుందని గ్రహించే జ్ఞానులు, ఆ జ్ఞానుల యొక్క స్నేహితులు, వారి బంధువులు, ఆ బంధువుల బంధువుల జోలికి కూడా వెళ్ళొద్దన్నాడు ఆయన. ఈ పద్యం అర్థమైందిగా మీకు. పద్మనయను మీది భక్తి యోగం వెల్ల ముక్తి యోగమనుచు మొదలు రుంగువారి, ఆయన మీద భక్తియే ముక్తి అని గ్రహించిన వారిని, వారి చేరిన వారి అంటే వాళ్లతో కూడా తిరిగేవాణ్ణి, వారి వారి అంటే వాళ్ళ వాళ్ళని, ఆ భక్తిని గ్రహించినటువంటి వాళ్ళని, వాళ్ళ వాళ్ళని, వాళ్లతో చేరిన వారిని వీరెవరిని తేవద్దన్నాడు. అసలు వారి త్రోవ పోవవలదు దూతలారా, వాళ్ళని తేవడం కాదు, వాళ్ళున్న చోటికి వెళ్ళకండి, వాళ్ళున్న ఇళ్లకు వెళ్ళకండి. మీరు ఇంత పుణ్యాత్ములు ఇప్పుడు మీతో పాటు మీ బంధువుల్ని, ఆ బంధువుల బంధువుల్ని కూడా తరింపజేస్తున్నారు. అందుకే వంశములో ఒక్కడైనా ఉండాలి. కానీ సహజంగా లోకంలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు, అన్నిటికీ టైం ఉంటుందిట. పేకదాకా టిఫిన్ వేయించుకు తినడానికి, మైసూరు బజ్జీ వేయించుకోవడానికి టైం సరిపోతుంది, సీరియల్ చూడడానికి టైం సరిపోతుంది, అన్ని పనులకి సమయం సరిపోతుంది. 6:30 వెళ్ళిపోవాలంటే ఎంత కష్టం అండి, ఎన్ని పనులు ఉన్నాయండి అంటాడు వీడు. నీకు పనులు లేకపోయినా యమకింకరులకు పనులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఓహో 6:30 నువ్వు రాలేకపోతున్నావు కదా పర్వాలేదులే, 6:30 రాకపోతే నీ బతుకు డర్తీ గనక మేము నిన్ను పట్టుకుపోతాం అని వాళ్ళు పట్టుకుపోతారు. యమకింకరులు మాత్రం టైం దాటరండి, వాళ్ళు ఎంత సిన్సియర్రో, వాళ్ళ వాచీలు భలే పనిచేస్తాయి. మన వాచీలకి ప్యాచీ పడచ్చు కానీ అక్కడ మాత్రం వాళ్ళు క్యాచ్ చేయడానికి ఏ విధమైనటువంటి మొహమాటం చూపించరు. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకుని శ్రీమన్నారాయణ భక్తి కంటే మోక్షమిచ్చేది మరొకటి లేదని కనిపెట్టి నిరంతరం మనం వినాలి, మనం అనాలి. అప్పుడు మనతో పాటు మన వాళ్ళనిందరినీ కూడా తరింపచేస్తాం. కాబట్టి నిరంతరం హరిస్మరణ విడిచిపెట్టకూడదు అని యమకింకరులకి ఆయన ఆనతిచ్చాడు. ఓ పరీక్ష నరేంద్ర, అప్పటి నుంచి యమకింకరులు హరిభక్తుల జోలికి వెళ్లరు. ఇప్పుడు నువ్వు అడిగావు కదా పాపాలు చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని, ఇదిగో పాపాలకి ప్రాయశ్చిత్తం నారాయణ స్మరణమే. అంత్యకాల స్మరణ మరీ మంచిది, కానీ అంత్యకాలంలో నారాయణ అనాలంటే అందరికీ అజామీళ్ళులా కుదరదు. వాడికి ఇంత పూర్వం సుకృతం ఒకటి ఉన్నది, ఏమిటి, 16 వచ్చేదాకా వాళ్ళ నాన్నగారి సేవ చేశాడు, యజ్ఞాలు చేశాడు, వాసుదేవ అన్నాడు. ఆ పాత పుణ్యం ఈ సమయానికి అక్కరొచ్చింది, అంటే ఇన్నాళ్ళకి అది FD మెచ్యూర్ అయ్యింది. మనం కూడా ఇప్పుడు అది మెచ్యూర్ అవ్వాలంటే ఏం చేయాలి, రోజు ఒక రోజులో రమ్మంటే రాదుగా హరిస్మరణ. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ కూడా, మేము ఇన్నిసార్లు భాగవతం విన్నాం కదా మళ్ళీ ఎందుకు, ఇన్నిసార్లు నైమిషారణ్యం వెళ్ళాం మళ్ళీ ఎందుకు, ఇన్నిసార్లు కాశీ వెళ్ళాం మళ్ళీ ఎందుకు అని అన్నారట. ఏ అన్నమేమో నిన్న తింటావా, మళ్ళీ పొద్దున తింటావా, రాత్రికి తింటావా, మధ్యలో అట్లు తింటావా, ఈ చివాట్లు కూడా తినండి, తిని అమ్మయ్యా ఈయన చెప్పాడ్రా ఎందుకు వచ్చింది అనుకుని అట్లతో పాటు ఇవి కూడా తింటే అప్పుడు దారిలో పడతాం. రోజు ఎన్నిసార్లు అన్నం తింటున్నాం, ఎన్నిసార్లు పాలు తాగుతున్నాం, ఎంత నిద్రపోతున్నాం, జీవితంలో నిత్యకృత్యాలు ఎలాగో అలాగే ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ యాత్రలకు వెళ్ళు, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ భాగవతాది గాథలు విను, ఎన్నిసార్లు స్మరించినా మళ్ళీ హరిస్మరణ చెయ్యి, ఎన్నోసార్లు చెయ్యగా చేయగా అప్పటికి మనకి ఈ పాపాలన్నీ విముక్తి పొందుతాయి. నిత్యకృత్యముల కంటే ఎక్కువగా చెయ్యాలి వీటిని అనగానే పరీక్షిత్తు పులకించిపోయి, సుఖయోగేంద్ర నా పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు నాకు గురువు అయ్యావు, నీలాంటి గురువు వల్ల నేను 7 ముక్తి పొందుతున్నాను, ఇంకా హరిస్మరణ ప్రభావానికి సంబంధించిన కథలు చెప్పన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, అసలు భాగవతానికి ఒక పేరు ఏమిటి, భాగవతం ముఖ్యమైన నామం. భాగవతం అని ఎందుకన్నారు అంటే వృత్రాసుర వధ ఉండడం వల్ల, వృత్రాసురుడి వధ లేకపోతే భాగవతానికి భాగవతం అనే పేరు రాదు. తెలిసిన భాగవతానికి పేరు రావాలంటే ప్రారంభంలోనే ఏమన్నాడు, ఇట్లు సత్యం పరంధీమహి అనే మత్స్య గాయత్రిని అధికరించి వృత్రాసుర వధం వెందుండు అది భాగవతంబు. ఆ వృత్రాసురుడి యొక్క కథ చెబుతున్నాను విను. పూర్వం ఇంద్రుడికి ఇంద్ర సామ్రాజ్యం వచ్చింది. చాలా కాలం ఇంద్రుడు చాలా శ్రద్ధగా మూడు లోకాలని పరిపాలించాడు. ఇంద్ర పదవి చాలా గొప్పది. ఇంద్ర పదవిలో ఉన్నవాడికి మూడు లోకాల మీద ఆధిపత్యం, పాతాళం, భూలోకం, స్వర్గం, మూడింటికి అధిపతి ఇంద్రుడు. అంటే భూలోకంలో మన అందరం ఉన్నా అసలు అధిపతి ఇంద్రుడే. ఆ ఇంద్రుడు బృహస్పతి అనే గురువుని పెట్టుకుని ఆ గురువు గారి కటాక్షం వల్ల, ఆయన చేయించిన యజ్ఞముల వల్ల, ఆయన చూపించిన దారి వల్ల, ఆ గురువు గారి ఆశీస్సుల వల్ల అఖండ ఐశ్వర్యం పొందాడు. రాక్షసుల భయం తొలగింది. దాంతో ఆయనకి కొంతకాలం పోయాక అహంకారం పెరిగింది. ఎక్కువ మంది కొద్ది లక్షణం ఇదే. నాలుగు రోజులు గురువుగారిని పట్టుకుంటారు, డబ్బు వచ్చాక గురువు లేదు వాడు బరువే. అలాగే ఈయన కూడా గురువు గారి కటాక్షం వల్ల రాజ్యమును పొందినా సంపదలు పొందినా కొద్ది రోజులు గురువును మర్చిపోయాడు. అందరూ మీలాంటి భక్తులు ఉంటారా గురు భక్తులు? మరి గుంటూరులో ఉన్న గురు భక్తులు లాంటి వాళ్ళు అన్ని చోట్ల ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది. ఇప్పుడు ఇంద్రుడికి అహంకారం వచ్చిందిట. ఇంద్రః త్రిభువనై శర్య మదోల్లంఘిత సత్పథః మరుద్భిః వసుభీరుద్రై ఆదిత్యై రుభుభిః నృప నాభ్యనందత సంప్రాప్తం ప్రత్యుత్థానాసనాదిభిః వాచస్పతిం మునివరం సురాసుర నమస్కృతం. ఒకరోజున ఇంద్రుడు సభ తీర్చాడు. ఇంద్రసభకి సుధర్మాసభ అని పేరు. ఆ సభలో కూర్చుని సింహాసనం మీద కూర్చుని టీవీగా కిరీటం పెట్టుకుని పక్కన శచీదేవిని కూర్చోబెట్టుకున్నాడు. ఎదురుగుండా దేవతలంతా బారులు తీరి కూర్చున్నారు. ఆసనాల మీద తక్కిన దేవతలంతా, దిక్పాలకులంతా కూర్చున్నారు. వీళ్లే కాకుండా సురలు, సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, నందనులు, ఇటువంటి మహానుభావులంతా ఉన్నారు, ఋషులున్నారు. ఎంతమందితో కొలువు తీరాడు. ఆ సమయంలో అప్సరసలు చక్కగా నృత్యాలు చేస్తున్నారు. ఆ నృత్యం చూస్తూ ఉండగా సమయానికి దేవతల చేత కూడా నమస్కారాలు అందుకునేవాడు పరమ పుణ్యాత్ముడు, ఆఖరికి శత్రువులైన అసురులు కూడా దండం పెట్టేటటువంటి వాడు బృహస్పతి వచ్చాడు. బృహస్పతి యొక్క అనుగ్రహంతో అసలు దేవతలు సుఖంగా ఉన్నారు. అంతటి గురువుగారు వస్తే ఈయన టీవీగా కూర్చుని మీసం మెరేస్తూ ఏం ఎరగనట్టుగా చూడలేదట. అసలు గర్వంతో అలా చూడకుండా మీసం మెలివేసుకుని, ఆ గురువుగారు వస్తే లేచి నిలబడాలా, ఆ మాత్రం గురువుగారి కింద కూర్చోలేడా అనుకుని ఆసనం ఇవ్వలేదన్నాడండి ఆయన. ప్రత్యుత్థాన ఆసనాధిపతి అసలు ఏమీ లేవు, గౌరవించలేదు, ఆసనం ఇవ్వలేదు, లేవలేదు, అసలు పలకరించలేదు. గురువుగారి మనస్సు చివుక్కుమన్నది. శిష్యుడు కొడుకుతో సమానమే, అటువంటిది ఈ ఇంద్రుడు ఎంత అహంకార పూరితుడయ్యాడా అనుకుని మాట్లాడకుండా కాసేపు నిలబడ్డాడండి. అంతసేపు గురువుగారు నిలబడితే ఆసనం ఇవ్వకపోవడం ఏంటి? అసలు ఆయన నిలబడి వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి తన ఇంటి దగ్గర చేరి భార్యని పిలిచి, తారా ఎవరు వచ్చినా సరే నేను లేనని చెప్పి అన్నాడు. ఈలోపు ఈ ఇంద్రుడికి గురువుగారు అలా చివుక్కుమని వెళ్ళిపోవడం చూడగానే మనస్సు ఈయనకి చివుక్కుమంది. అప్పటికి కొంచెం మదం దిగింది. లోపల జ్ఞానం ఉంటుంది కదా, అరే ఎంత పొరపాటు చేశాను, ఒక్క క్షణకాలం ఈ భయంకరమైన దురహంకారం ఎందుకు పట్టుకున్నది, ఎంత దురదృష్టజీవిని నేను, ఏ గురువు వల్ల మంత్రోపదేశం పొందానో, ఏ గురువు నన్ను నిరంతరం రక్షించాడో, ఏ గురువు యొక్క అనుగ్రహంతో ఇంతటి ఇంద్రసింహాసనాన్ని పొందానో, ఆ గురువు దేవగురువు బృహస్పతి వస్తే ఆయనకి లేచి నిలబడి నమస్కారం చెయ్యక, పలకరించక, ఆసనం ఇవ్వక నిలబెట్టా. ఆయన చివుక్కుమని వెళ్ళిపోయాడు. దీనివల్ల నాకేదో ప్రమాదం వస్తుందని కనిపెట్టి వెంటనే ఏం చేశాడు, సభ చాలించి పరుగు పరుగున బృహస్పతి గారి ఇంటికి వెళ్ళాడు. బృహస్పతి గారు ఈయన రావడం చూచి యోగమాయతో అదృశ్యమైపోయాడు, కనపడకుండా పోయాడు. ఈయన లోపలికెళ్ళి, ఈయనకి ఇంట్లోకి వెళ్ళే అధికారం ఉంది కనుక వెళ్ళి వెతికాట, ఎక్కడ వెళ్ళినా బృహస్పతి కనపడలేదు. ఇంకేముంది, గురువుగారు కనపడటం లేదు, మాయమైపోయాడనే వార్త రాక్షసులకి తెలిసింది. వెంటనే ఏం చేశారు రాక్షసులంతా, శుక్రాచార్యుడిని వెంట పెట్టుకుని, ఆ గురువుగారిని వెంట పెట్టుకుని దండయాత్రకు వచ్చారు. చావు దెబ్బలు తినేశారట దేవతలు. రాక్షసులు తమ గురువుగారి కటాక్షంతో దేవతల్ని చితక్కొట్టగా కాళ్ళు, కీళ్ళు, కళ్ళు అన్ని దెబ్బలు తిని శిథిలమైపోయిన అవయవాలతో కుయ్యో మొర్రోమంటూ దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు తెల్ల తామర పువ్వు మీద కూర్చునుంటే పరుగునొప్పి వెళ్ళి, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహా విద్యానుసంధాత నీ పాదాలకి నమస్కరిస్తున్నా, మమ్మల్ని క్షమించు బాబో అంటే ఆయనకి అంతా అర్థమయ్యింది. కాబట్టి నాయనలారా, ఇప్పుడు చావు దెబ్బలు తిన్నాక, రాక్షసుల చేతిలో పరాజయం వచ్చాక నా దగ్గరకు వచ్చారా, ఇదే మీ గురువుగారు బృహస్పతి వచ్చినప్పుడు కించిత్ కాలం ఓర్పుతో ఆయనకి నమస్కరించి ఉంటే, గర్వాన్ని విడిచిపెట్టి ఉంటే మీకు ఈ కష్టం వచ్చేది కాదు. గురువు పరబ్రహ్మస్వరూపుడు. గురువు మా త్రిమూర్తుల కంటే గొప్పవాడు. గురువుకి నమస్కరించాకే గోవిందునికి నమస్కరించమని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు చెప్పాడు. గురువుగారి అరికాలి కింద ఉన్న చెత్త దుమ్ము ధూళి కూడా మన తలని పవిత్రం చేసే గంగాజలం అన్నాడు. బ్రహ్మన్న మాట ఏమిటో తెలుసా? గంగాజలములో 1000 ఏళ్ళు స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఒక్కరోజు గురువుగారి అరికాలి కింద ఉన్న దుమ్ము నెత్తిమీద వేసుకుంటే వస్తుందిట. అందువల్ల గంగ కంటే పవిత్రం గురుపాద ధూళి. అటువంటి గురువుని ధిక్కరించారు. కలియుగంలో మానవులు చేసే పనులు మీరు దేవతలు చేయటం ఏమిటి? కలియుగంలో మానవులు గురుద్రోహులు అవుతారు, గురువుగారిని తిడతారు, ఎదురుగుండా పొగిడి పక్కకెళ్ళి నానా యాగీలు చేసేవాళ్ళు అందరూ ఉంటారు. కానీ కృతయుగ వాసులైన దేవతలు ఈ పని చెయ్యకూడదు. శ్రీ మహావిష్ణువు ఏమన్నాడో తెలిసిన, నవిప్ర గోవింద గవీశ్వరాణం భవంత్య భద్రాణి నరేశ్వరాణం. కొంతమందికి శుభము కలగదు. ఎవరికి కలగదట? విప్రుల్ని, బ్రాహ్మణుల్ని అవమానపరిచే వారికి శుభం ఉండదు. అందుకే నవిప్ర గోవింద, శ్రీ మహావిష్ణువుని గౌరవించని వాడికి శుభం ఉండదు. గవీశ్వరాణం, ఆవుల్ని పూజించని వాడికి. అందుకని విప్ర గోవింద, గోవులను పూజించని వాడికి భవంతి అభద్రాణి, శుభములు పోయి అభద్రములు వస్తాయి, అశుభాలు వస్తాయి. ఈ మాత్రం తెలియదా? ఇప్పుడు మీరు పూర్వం రాక్షసులు చేసిన పని చేశారు. ఒకప్పుడు రాక్షసులంతా కలిసి తమ కులగురువు అయిన శుక్రాచార్యుడిని మెడబట్టుకు గెంటారు. అప్పుడు శుక్రుడు కోపించి వాళ్ళని విడిచిపెట్టాడు. దాంతో వాళ్ళకి నష్టం వచ్చింది. విషయం కనిపెట్టి వాళ్ళు గురువుగారి కాళ్ళు పట్టుకున్నారు. కాబట్టి మీరు కూడా మీ గురువుగారి కాళ్ళు పట్టుకుండగా, మా గురువుగారు మాయమైపోయాడండి అన్నారట వీళ్ళు. మరి మాయమైపోతే గురువుగారు నన్ను రోజు తిట్టండి, నేను మాత్రం మీకు శుభం చేస్తా అని ఎదురుగుండా నిలబడతాడా? గురువుగారి సేవకు ఒకసారి దూరం అయితే, ఒక్కసారి గురువుగారి ఆశ్రమానికి దూరం అయితే మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా అక్కడికి వెళ్ళలేని తెలిసినా మీరు? అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దొరక్క దొరక్క గురువు దొరికాడు, ఆ గురువుగారిని వదిలి వెళ్ళామా, మళ్ళీ ఆయన దగ్గరికి రావాలంటే ఇక మనం రాలేం. సరే, అయ్యింది ఏదో అయ్యింది, మీరు దేవతలు కనుక నేను మిమ్మల్ని రక్షించక తప్పదు. ప్రస్తుతం మీ గురువుగారిని నేను వెతికి తేలేను. భూలోకంలో త్వష్ట అని ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆ త్వష్ట ప్రజాపతికి విశ్వరూపుడు అనే పేరుతో ఒక కొడుకున్నాడు. ఆయనకి 3 తలలుంటాయి, అందుకే అతన్ని త్రిశూరుడు అంటారు. ఆయన చాలా మహాత్ముడు, బృహస్పతి కంటే గొప్ప జ్ఞాని, పండితుడు, మంత్రశాస్త్రంలో దిట్ట. ఆయన్నైనా మీరు పట్టుకుని ఆయన పాదాలు సేవించి మీ గురువుగా పురోహితుడిగా పెట్టుకోండి. ఆయన తలుచుకుంటే మీ కష్టాలన్నీ తొలగిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి. ఆయనకు అపచారం చేశారా మీరు సర్వనాశనం అయిపోతారు అని హెచ్చరించి భూలోకానికి పంపాడు. వీళ్ళు పరుగు పరుగున త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడి దగ్గరకు వచ్చారు. విశ్వరూపుడి వయస్సు 25 ఏళ్ళు, వీళ్ళకి 1000 సంవత్సరాలు దేవతలకి. అయినా పాదాలకి నమస్కరించారు. గురువుగారు చిన్నవాడైనా ఆయనకి నమస్కరించవలసిందే. పీఠాధిపతుల యొక్క లక్షణం అదే. ఆయన చిన్నవాడని అనకూడదట అక్కడ. ఆ వయస్సుతో సంబంధం ఏంటి? ఆయన జగద్గురుడు. అందుకని విశ్వరూపుడి పాదాలకు నమస్కరించారు. ప్రభు విశ్వరూప, త్వష్ట ప్రజాపతి కుమారుడవు నీవు, పరమ ధర్మమూర్తివి, అన్ని మంత్రములు ఎరిగినవాడివి. బ్రహ్మగారు నిన్ను మా గురువుగా చేసుకోమన్నాడు. నువ్వు మా గురువువై రాక్షస సంహారానికి మాకు సహాయం చెయ్యి. రాక్షసుల్ని జయించి విజయం పొందుతాం. మాకు పురోహితుడివై మమ్మల్ని నడిపించు, యజ్ఞాలు చేయించనగానే ఆయన ఉన్నాడు, విగర్హితం ధర్మశీలై బ్రహ్మవర్చ ఉపవ్యయం కథన్ను మధ్యదో నాథాలోకేశై అభియాచితం. మహాత్ముల్లారా, మీరందరూ వచ్చి అడిగితే కాదు అనకూడదనిపిస్తున్నది, కానీ పౌరోహిత్యం కంటే గర్హితమైన వృత్తి లేదు. ఎందుకని? మీలాంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ మేము స్వీకరిస్తాం. ఒక పురోహితుడు తన దగ్గరకు వచ్చే వాళ్ళ చేత కార్యములు చేయించి దక్షిణ పుచ్చుకుంటే వాడి పాపాలన్నీ పుచ్చుకున్నట్టే. అందుకే జ్ఞానులు ఈ పురోహిత వృత్తికి వెళ్ళరు. అలాగని ఎవరూ పౌరోహిత్యం చెయ్యకపోతే ఈ పాపాత్ముల పాపములు పేరుకుపోతాయి. అందుకే మహాత్ములు, మేము కష్టపడినా పర్వాలేదు, ఈ పాపాత్ముల పాపములు స్వీకరించి వాళ్ళని రక్షిద్దాం అని ఇతరులకు ఉపకారం చేయడానికి పౌరోహిత్యం వహిస్తున్నారు. నిజానికి పురోహితుల యొక్క రుణం అందుకని తీర్చుకోలేము. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది పాపాత్ములు నిరంతరం రోజు కూడా బ్రహ్మహత్య, ఆహత్య, ఈ హత్య, ఓరి బాబు ఇక నవగ్రహ దోషాలు, ఆ దోషాలు, ఈ దోషాలు, ఇన్ని దోషాల పరిహారార్థం పావల తుభ్యమహం సంప్రదది. ఈ పావలాయో రూపాయో పుచ్చుకుని ఇన్ని పాపాలు పుచ్చుకుంటున్నాడు. పాపం మళ్ళీ ఈ పాపాలు పోవడానికి రోజు ఎన్ని జపాలు చెయ్యాలి, ఎన్ని తపాలు చెయ్యాలి. అందుకని ఎందుకు ఆ రూపాయి పుచ్చుకోవడం ఎందుకు, ఈ పాపాలు పుచ్చుకోవడం ఎందుకు, ఈ పాపాలకి ప్రాయశ్చిత్తం ఎందుకు అని మాబోటి వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో కూడా విగర్హితమైన పౌరోహిత్యాన్ని పుచ్చుకోం. కానీ పుచ్చుకోకపోతే మీలాంటి వాళ్ళ యొక్క పాపాలు పోవు, మీకు శుభములు ఉండవు. పెద్దలు అడిగారు కదా, అందుకని పౌరోహిత్యం వహిస్తున్నానన్నట్ట. అంటే చెప్పకుండానే చెప్పాడు, పౌరోహిత్యం దోషం. ఆ దోషము ఎందుకు స్వీకరిస్తున్నాం, లోకశ్రేయస్సు కోసం. మేమే కనుక పౌరోహిత్యం వహించకపోతే ఇంద్ర మీ పాపాలు గుట్టలవుతాయి, మీకు సుఖం ఉండదు. మీ సుఖం కోసం మేము మా మోక్షాన్ని విడిచిపెట్టి ఈ వృత్తిని స్వీకరిస్తున్నాం, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టు గౌరవించు. అంతేగాని ఏమా పంతులే అనకూడదు, బ్రహ్మదేవ అనాలట. ఎంత మాట్లాడి పిచ్చ పిచ్చ మాటలు కొంతమంది, ఏమో ఈ పంతులుట ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు, ఇలాంటి మాటలు అనకూడదు. నేను ఎందుకు చెబుతానంటే ఏదో పక్షపాతంతో అనకండి, నేను భాగవతాన్ని నమ్మి చెబుతున్న మాట, వేదవాక్కు చెబుతున్న మాట, జగద్గురువుల మాట. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా నోరు పెట్టుకోవాలి. పురోహితుల మీద ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ఒకవేళ వాళ్ళల్లో దోషం ఉంటే వాళ్ళు అనిపిస్తారు మీకే. మీరు దానం చేసి మీ పాపాలు వదిలించుకుంటున్నారు, ఆ పాపాలు వాళ్ళు ఏదో ప్రక్షాళన చేసుకుంటారు, వారి దోషం వారి బాధ్యత. మనం మాత్రం మన నోటితో వారిని చాలా జాగ్రత్తగా గౌరవించాలి, తిట్టకూడదు. మీరు జాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని అనుగ్రహిస్తాను. మీలాంటి దేవతలు ఇంద్రుడి లాంటి వాడు వచ్చి నన్ను పురోహితుడిగా ఉండమంటే కాదంటానా. హితము అంటే శుభము అని అర్థం. కష్టము నుంచి తొలగించి శుభాన్ని ఇవ్వడానికి హితమని పేరు. పురహ అంటే వెళ్లే మార్గం. ఈ మధ్యన ఎవడో పురోహితుడు అంటే పురమునకు హితము కలిగించువాడని అర్థం చెప్పాడు. మరి ఏ డిక్షనరీలో చూశాడు? దానికి అర్థం అది కాదు సుమా, పురహితుడు కాదు పురోహితుడు. పురము అంటే నగరం అని అర్థం, పురహ అంటే నగరం కాదు. అక్కడ పురహ హిత పురోహిత. పురహ అంటే ముందు వెళ్లే మార్గంలో. మనం ఎక్కడికైనా వెడుతూ ఉంటే మనం వెళ్లే చోటల్లో మనకి కష్టం లేకుండా చేస్తే దానికి పురోహితుడు అని పేరు. మనం వెళ్లే మార్గమునందు అని అర్థం అనమాట. అందుకే పురోగతి అంటే అర్థం ఏమిటి, ముందుగతి అని అర్థం అనట. కాబట్టి పురహ అంటే ముందు, పురోలోకం అంటే పైకెళ్లే లోకం. ఈ పురశబ్దమునకు ముందు అనర్థం. అంతేకాని ఈ పురము కాదు, ఇది పురశబ్దం, అది పురశబ్దం. ఈ రెండింటికి తేడా కనిపెట్టండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ వెళ్లే చోట నాయన నువ్వు అమెరికా వెడుతున్నావు, నీకు యాక్సిడెంట్ అవ్వకుండా ఉండుగాక అని ఆ మార్గాన్ని శుద్ధి చేస్తాడు కనుక పురోహితుడు. అంత గొప్ప వృత్తి మీకోసం తప్పనిసరి స్వీకరిస్తున్నాను అనగానే వాళ్ళు కూడా గౌరవంగా ఆయన్ని గురువుగా స్వీకరించారు. ఆయన వెంటనే ఏం చేశాడు, ప్రస్తుతం మీరు రాక్షసుల్ని జయించాలి, పైగా చావు దెబ్బలు తినున్నారు దేవతలు, మిమ్మల్ని రక్షిస్తాను. పూర్వం శుక్రాచార్యులు రాక్షసులు నాశనమైపోతుంటే నారాయణ కవచం అని ఒక కవచం ఇచ్చాడు. ఆ కవచం వల్ల రాక్షసులకి శుభం కలిగింది, వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఆ కవచం మా గురువుగారు శుక్రాచార్యుడి దగ్గర నేను నేర్చుకున్నాను, అది మీకు చెబుతానన్నట. అంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చింది ఇది. ఈయన పూర్వం రాక్షస గురువు దగ్గరే చదువుకున్నాడు. వాళ్ళు వాళ్ళు ఒకటే గురువులంతా, తెలియక మనం అలా అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే జ్ఞానం కలిగిన పండితులు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటారు. అజ్ఞానం కలిగిన వాడైతే వాడికి పండితుడని పేరెట్టకూడదు, ఊరికే చదువుకున్నాడు వాడు. ఆ అజ్ఞానంతో సాటి పండితుణ్ణి పౌరాణికుణ్ణి తిడతాడు. తనలాగే పురాణం చెబుతున్న ఇంకొక పండితుణ్ణి తిట్టాడు అంటే వాడు అజ్ఞాని అని అర్థం, పరమ నీచుడు అని అర్థం. అందుకని ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలి, ఒక మహాత్ముడు ఒక పురాణం చెబితే ఆయన చక్కగా శాస్త్రం చెప్పాడంటే ఆయన శాస్త్రం అయింది, నా శాస్త్రం నాది, అందులో మంచి ఉంటే తీసుకుందాం, ఇందులో మంచి ఉంటే తీసుకుందాం అనుకోవాలి. అంటే నేను కోటేశ్వరరావు గారిలాగా కలిసి ఉండాలి. అలా కాకుండా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే వాళ్ళు వాళ్ళ పేర్లు అనవసరం, అది మహాపాపమని శాస్త్రం చెబుతున్నది. ఎప్పుడు శుక్రాచార్యుడికి బృహస్పతికి నిజానికి ఇద్దరు రెండు పార్టీలు తెలిసిన రాక్షసులకి గురువు ఆయన, దేవతలకి గురువు ఈయన. కానీ ఇద్దరు పరమ గౌరవంతో ఉంటారు ఒకళ్ళొకళ్ళు. గురువుగారి కొడుకు బృహస్పతికి కచుడికి పాఠం చెప్పాడు శుక్రుడు, శుక్రుడికి తన కూతుర్నిచ్చి పంపించాడు జయంతిని ఇంద్రుడు. వాళ్ళు ఎంత ఐకమత్యం ఆలోచించండి. గురువులు వేరు, వాళ్ళ పార్టీలు వేరు. ఏ పార్టీలో ఉన్నా మహాత్ములు ఒకచోటే ఉండాలి, ఇది మనకి పురాణం చెబుతున్నమాట. అందుకే భార్గవ విద్యాగుప్త స్వర్గశ్రీ ద్విగుణ ధనుజ సమధిక సంసద్గర్వముల విష్ణు మాయా నర్గళ గతి తెచ్చి ఇంద్రునకు నిచ్చనృప. పూర్వం శుక్రాచార్యుడు ఇచ్చినటువంటి ఆయన దగ్గర నుంచి తాను పొందిన రహస్యమైన స్వర్గ సౌఖ్యాలనిచ్చే నారాయణ కవచం అనే కవచాన్ని, ఆ కవచం ద్వారానే పూర్వం రాక్షసులు కూడా సంపదలు పొందారు గనక ఆ కవచాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు ఇప్పుడు విశ్వరూపుడు. అది అనర్గళమైనది, చాలా గొప్పది. ఆ నారాయణ కవచానికి ఒక అద్భుతమైన విధానం ఉన్నది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఏం చేయాలి, ముందు సవ్యముగా అంటే ఓం న మ హ నారాయణాయ ఈ అక్షరాలు ఒక్కటొక్కటి తీసుకుని ముందు అంగన్యాసం చెయ్యాలి. మళ్ళీ ఏం చేయాలి వెనక నుంచి, అంటే య న య ర న మ న ఓం అని అక్షరాలు వెనక్కి తిప్పి మళ్ళీ దాంతో రెండోసారి అంగన్యాసం చెయ్యాలి. అంటే అంగన్యాసం రెండు సార్లు విపర్యయంగా సవ్యంగా చెయ్యాలి. ఆ తర్వాత ఏం చేయాలి, అంగన్యాసం అయ్యాక కరన్యాసం. కరన్యాసం మాత్రం అష్టాక్షరీ మంత్రంతో కాకుండా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రంతో కరన్యాసం, అంటే అంగుష్టాభ్యాన్ నమః, తర్జనీభ్యాన్ నమః, మధ్యమాభ్యాన్ నమః, అనామికాభ్యాన్ నమః, కనిష్ఠికాభ్యాన్ నమః, ఈ విధమైన దాన్ని కరన్యాసం, చేతులలో భగవంతుణ్ణి ఉంచుకొనుట ఇది చెయ్యాలి. ఆ తర్వాత ఓం విష్ణవే నమః అనేటటువంటి ఆరక్షరముల మంత్రం తీసుకుని దాంతో ఓంకారాన్ని హృదయంలో, వి అనే అక్షరం ఈ బ్రహ్మరంధ్రంలో, షకారాన్ని కనుబొమ్మల మధ్యలో, నకారం శిఖలో, ఓం వేం అనేటటువంటి ఆ వేకారాన్ని ఈ రెండు కళ్ళల్లో, ఆ తర్వాత నకారాన్ని ఈ కీళ్ళు ఉంటాయే కాళ్ళు కీళ్ళు సంధులలో పెట్టాలి. ఇలా న్యాసం చేసి ఓం మహ అస్త్రాయ పట్ అని ఇలా కొట్టాలి. ఆ తర్వాత దిగ్బంధం చెయ్యాలి, ఓం నమో నారాయణాయ దిగ్బంధం అని. ఈ విధంగా విష్ణుమూర్తిని కదలకుండా కట్టేసి ఆ తర్వాత సాధకుడు ఓం విష్ణవే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చేస్తున్నప్పుడు ఆ విష్ణవే నమః, ఓం విష్ణవే నమః అనే మంత్రం వీడైపోతాడు. అంటే వీడి శరీరమే విష్ణు మంత్రం అయిపోతుంది. అప్పుడు వీడి శరీరం సాక్షాత్తు నారాయణ స్వరూపం అవుతుంది. ఒక్కసారి నారాయణ కవచం పఠించిన వాడికి 6 నెలల పాటు శరీరములో విష్ణుశక్తి ఉంటుంది. ఆ శక్తి వల్ల ఎటువంటి భయంకర శత్రువులైనా జయిస్తాడు. కష్టములు దగ్గరికి రమ్మంటే రావు. ఒకప్పుడు ఎంతోమంది ఈ కవచం ద్వారా శక్తులు పొందారు. ఆ శక్తి నీకు ఇస్తున్నాను ఇది జపించమనగానే ఇంద్రుడు చేసేట గురువుగారి ద్వారా నారాయణ కవచం పొందాడు. ఈ నారాయణ కవచం ఎలా ఉంటుందంటే, ముందు మత్స్యావతారం నిన్ను రక్షించుగాక, కోరమావతారం నిన్ను రక్షించుగాక, వరాహమూర్తి వీపుని రక్షించుగాక, నరసింహమూర్తి నడుమును రక్షించుగాక, అజుడు పాదాలు రక్షించుగాక, సమస్త విష్ణుమూర్తి అవతారాలు ఆపాదమస్తకం రక్షించుగాక, ఆ శ్రీ మహావిష్ణువు కపిలుడు మొదలైన 22 అవతారాలతో నీ శరీరంలో ఉన్న రక్త నాడులను రక్షించుగాక, పరబ్రహ్మస్వరూపుడైన వాసుదేవుడు సర్వాంతర్యామి నీ శరీరమంతా ఉండి నీవు ఎక్కడికి వెళ్ళినా పగలు రాత్రి అనే తేడా లేకుండా రక్షించుగాక. ఇది నారాయణ కవచం. ఈ కవచం మహిమని ఇంద్రుడికి చెప్పాడు ఆయన, ఇంద్రా ఈ కవచం నీకు ఇస్తున్నాను, ఈ కవచం పుచ్చుకోనే ముందు నీకు ఒక్క చిన్న మాట చెప్పాలి విను, ఈ కవచం సామాన్యమైనది కాదు, నేను చెప్పిన ఈ కవచం చేస్తే తిరుగులేని శక్తి నీకు వస్తుంది. ఇమాం విద్యాం పురా కశ్చిత్ కౌశికో ధారయన్ ద్విజ, ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి. పూర్వం కౌశికుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చాలా గొప్ప పండితుడు, బ్రహ్మదేవుడి ద్వారా ఈ నారాయణ కవచాన్ని పొందాడు. దీన్ని కంఠస్థం చేసి జపం చేసి వార్ధక్యం రాగానే ఒక ఎడారికి వెళ్ళి ఆ ఎడారిలో నారాయణ కవచం చదువుతూ శరీరం విడిచిపెట్టేశాడు. వెంటనే ఈయన ఆత్మ వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆ శవం తులసిమాలలాగా గంధంలాగా సువాసనిస్తూ ఎడారిలోనే ఉండిపోయిందిట. అంటే ఆ శవం కుళ్ళిపోవడంలా, అది ఎప్పుడు చూసినా నిద్రపోతున్న యోగి, సమాధిలో ఉన్న యోగిలో ఉంది. పరమసువాసన వచ్చేదిట ఆ శవం నుంచి. 1000 సంవత్సరముల పాటు ఆ ఎడారిలో ఆ శవం అలాగే ఉన్నది. ఎడారి కాబట్టి ఎవరు అక్కడికి రాలా. ఒకరోజున ఏం జరిగింది, చిత్రరథుడు అని ఒక గంధర్వుడు ఉన్నాడు, చాలా గొప్పవాడు, అర్జునుడికి కూడా మిత్రుడు ఆయన. ఆయన ఒక రోజున విమానం ఎక్కి తన భార్యలతో కలిసి భూలోకంలో తిరుగుతూ తిరుగుతూ ఈ ఎడారి గుండా వచ్చాడు. దానిపై నొకడు గంధర్వరేణుడు చిత్రరథాక్యుడజేయుడొంటి సదలదనంగతఛాయ తదస్థిపై కదిసిన ఆతడు కళవళించి ఉవిద పిండుతోడ నవ విమానముతోడ తనదు విద్యతోడ ధరణి త్రెళ్ళి తిరిగి లేవలేక తికమక కుడువంగ వాళ్ళఖిల్యమౌని వాణి చూచి. ఈ గంధర్వుడు చిత్రరథుడు విమానం మీద తిరుగుతూ భార్యలతో కలిసి సరిగ్గా ఈ శవం పడుకున్న ఎడారి దగ్గరకు వచ్చాడు. ఆ ఎడారిలో విమానం పైనుంచి ఎగురుతోంది, కింద శవం వచ్చింది. ఆ శవం దగ్గరికి రాగానే విమానం ఢామ్ అనే శబ్దంతో కూలిపోయింది కిందకి. పెళ్ళాం బిడ్డలతో సైతంగా కింద పడిపోయాడు. పడిపోయి తికమక పడిపోయాట, తల్లకిందులుగా పడిపోయి అసలు కాలు ఇలా ఎత్తలేకపోయాడు. ఆయన మహిమ పోయింది, విమానం కూలిపోయింది, సామాన్య మానవుడి కంటే నికృష్టుడైపోయాడు. దాంతో కళవళపడిపోయాడు, నా మహిమలు పోయాయి, నా విద్య పోయింది, ఆకాశగమనం పోయింది, తల్లకిందులైపోయాను, నా బతుకులైపోయింది, కారణం ఏమిటి అని ఏడుస్తూ ఉంటే ఆయన అదృష్టం వల్ల పక్కనే వాలఖిల్యుడు అని ఒక ముని ఉన్నాడు. ఆయన బొటన వేలంత ఉంటాడు, అంతే ఉంటట. అలాంటి మునులు ఉన్నారండోయ్, అంగుష్ట ప్రమాణ శరీరుడైన వాలఖిల్యుడు వచ్చి, ఒరే మహిమ పొమ్మంటే పోదా, నీ పిచ్చి వల్ల ఈ మహిమ పోయిందన్నట. ఏమిటండి అన్నాడు ఈయన, నారాయణ కవచ సమాధారణ పుణ్యాస్థి దీని దగ్గర నీకుంకూరెడినే విష్ణుభక్తుల వారక చేరంగ నెట్టి వారికి తరమే. ఇక్కడ ఒక శవం చూసావా, ఈ శవం మేంచి నీ విమానం ఎగిరింది, దాంతో నీ విమానం మహిమ నీ మహిమ పోయింది అన్నట. శవం మీద నుంచి ఎడితే విమానానికి కూలిపోయే దరిద్రపు స్థితి పడుతుందా, నా మహిమ పోతుందా అన్నాడు ఈయన. మరి మామూలు శవం కాదు, నారాయణ కవచం చదువుకుని ప్రాణం విడిచిపెట్టిన పుణ్యాత్ముని యొక్క అస్థికలివి, ఆ అస్థికలతో కూడిన శరీరం ఇది. దీని దగ్గర మన మహిమలు పనికిరావు, బ్రహ్మైనా దీని మేం చెగిరితే కూలిపోతాడు. అది తెలియక నీ విమానం దీని మీద నుంచి ఎగిరింది, విమానం పడింది, నువ్వు పడ్డావు, నీ మాన మర్యాదలు పోయాయనగానే ఏడ్చి ఇంక నా బతుకు ఇంతేనా, ఇలా ఉండవలసిందేనా అన్నట్ట. కంగారు పడక మరి, అసలు ఈ శవం ఇక్కడ ఉండడం వల్ల ఇంకా భవిష్యత్తులో దేవతలు ఎగిరి కూడా పడిపోతారు, కాబట్టి నీకు దేవతలకు ఉపకారం చేసే మాట చెబుతాను, నీకు నా శక్తితో తల్లకిందులుగా ఉన్నవాడిని మళ్ళీ సరిచేస్తాను, నువ్వు నీ భార్యలు వెళ్ళి వినయముతో ఈ శవాన్ని ఎత్తండి, దానికి నమస్కరించండి, వాటన్నిటినీ జాగ్రత్తగా తీసుకెళ్ళండి, మంత్రజలం దాని మీద జల్లండి, దీన్ని తీసుకెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చెయ్యండి. ఒక పుణ్యాత్ముడి శరీరం సరస్వతీ నదిలో కలిపిన పుణ్యం వస్తుంది. ఈ అపవిత్రత అంటే మీరు ఆ పుణ్యాత్ముని శరీరం మీద నుంచి దాటడం వల్ల వచ్చిన అపవిత్రత, ఆయన శరీరాన్ని భక్తితో సరస్వతిలో కలపడం వల్ల పోయి పుణ్యం వస్తుంది. సంధించి నీయంగక సంధులెల్లను బంధించి తన్మంత్ర బలంబు పేర్మిన్ అందంబు మాన్పింప తదన్యమేది సింధు ప్రవాహోన్నతి చేతదీరు. ఈ అంగములన్నీ సంధించి పట్టుకెళ్ళు అనగానే వెంటనే ఆయన వాలఖిల్యుడి వల్ల శరీరం సరి అయ్యాక గంగాజలం పట్టుకొచ్చి ఆ శవం మీద జల్లి భక్తితో పూజించి గంధము దాని మీద పూసి, ఇంతెందుకు విష్ణువుని పూజించినట్టే పత్రపుష్పాలతో పూజించి భార్యలతో కలిసి దాన్ని మోసుకెళ్ళాడు. ఆడ మగానే తేడా లేకుండా శవాన్ని అందరూ మొయ్యొచ్చు, గుర్తుపెట్టుకోండి, అది పుణ్యం కూడా. అలా మోసి కాలినడకన ఏ మహిమలు లేవు గనక సరస్వతీ నదికి తీసుకెళ్ళి అతిభక్తితో హరిస్మరణ పూర్వకంగా అందులో కలిపేశాడు. ఆ క్షణమే ఆ శవం అలా నీరుగా మారిపోయి అందులో కలిసిపోయిందట, సరస్వతిలో నీరైపోయింది. అందుకే సరస్వతికి ఎక్కువ శక్తి వచ్చింది నారాయణ కవచం అందులో ఉండడం వల్ల. నదులలో కల్లా సరస్వతి మనందరికీ ఎందుకు జ్ఞానం ఇవ్వగలుగుతుందంటే అందులో నారాయణ కవచము చదివిన మహానుభావుడి శరీరం కలవడం వల్ల. అప్పుడు అలా కలపగానే టక్కున వీళ్ళకి గగన యాన శక్తి తిరిగి వచ్చింది, విమానం సరైపోయింది, మహిమలు వచ్చాయి. అంత గొప్పదా నారాయణ కవచం అనుకుని ఆ నారాయణ కవచానికి ఆ మహాత్మునికి నమస్కరించుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్థమైందా, నీ శరీరము కూడా అంత గొప్పదవుతుంది, నారాయణ కవచం చెయ్యి అన్నాడు ఇంద్రుడు. దాన్ని చేశాడు. తక్కిన కథా విశేషాలతో రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:25 కలుసుకుందాం. రోజు 6:25 అండమే కానీ కొంతమంది ఇంకా 6:30 కానీ రావట్లా ఫిక్స్ అవ్వడం లేదు. రేపు యథాప్రకారంగా రండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీమద్ రమారమణ గోరు.